व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः। शृण्वन् रामकथानादं कोनयाति परङ्गतिं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम्। नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वगर्धाविव सम्प्रत्तौ वगर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रै पुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैतग्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयच्छति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिद्यदि पौरुषे चाप्रतिद्वन्द्वः शरैरं दिहिराविणिम्। अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचुषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकां। हरिः ॐ। రామాయణం అంటే ఆ రామాయణం నిరంతరం వినవలసింది, నిరంతరం మననం చెయ్యవలసింది. దాని చేత అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి, మనిషిగా ఎలా జీవించాలనేటటువంటి విషయం చాలా అందంగా చెప్పబడినటువంటి కావ్యం ఏదైనా ఉంటే రామాయణమే. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఇంకెక్కడా లేదు. మనిషి యొక్క జీవనాన్ని, మనిషి సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి అనేటటువంటి విషయాన్ని సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధమైన నడువడితో మనకందరికీ కూడా ఆవిష్కరించినటువంటి మహోన్నతమైనటువంటి శీలం కలిగిన స్వామి రామచంద్ర భగవానుడు. రామాయణంలో పాత్రల గురించి చదువుతుంటే, రామాయణం యొక్క కథని చదువుతున్నప్పుడు కంట నీరు పెట్టనటువంటి వారు ఉండరు. నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది, రామాయణాన్ని మీరు ఒక కథాభాగంగా పట్టుకుని చదవడం ప్రారంభం చేశారనుకోండి, ఒకసారి మీరు దాన్ని ధర్మశాస్త్రంగా చదివారనుకోండి, ఒక కొత్త కోణం కనపడుతుంది. ఒకసారి మీరు దాన్ని పరిపాలనా సంబంధమైన శాస్త్రంగా చదివారనుకోండి, ఇంకొక కొత్త కోణం కనపడుతుంది. మీరొకసారి జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి ఆలంబనం కోసం మీరు రామాయణం చదివారనుకోండి, మీరొక కొత్త కోణం కనపడుతుంది. మీరు రామాయణాన్ని ఎప్పుడు ఏ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే అప్పుడప్పుడు కొత్త కోణం కనపడుతుంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, మీరు మృగాల యొక్క నడుబడి గురించి తెలుసుకోవాలని రామాయణం చదివితే మీకు ఆ కోణంలో అందుతుంది. పక్షుల గురించి తెలుసుకోవాలని చదివితే మీకు అందుతుంది. సర్వభూతములు ఒకదాని పట్ల ఒకటి ఎలా ప్రేమను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం రామాయణం చదివినా కూడా మీకు ఒక కొత్త కోణం కనపడుతుంది. నాకైతే వ్యక్తిగతంగా అనిపించే విషయం, మీ జీవితంలో మీరు గమనించేటటువంటి సంఘటనలను రామాయణ పరంగా మీరు అన్వయం చేసుకుని, మీరు రామాయణాన్ని ఒక్కసారి తార్కికమైనటువంటి దృష్టితో విచారణ చేస్తే అది వజ్రాల గని. ప్రతిరోజు మీరు రామాయణంలోంచి వజ్రాలు తవ్వుకోవచ్చు. రామాయణం ఒకనాటికి పనికొచ్చేది, ఒకనాటికి పనికిరానిది కాదు. అది కాలపరీక్షకు నిలబడేటటువంటి కావ్యం. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తారు, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో, ఈ నదీనదములు ఎంతకాలము ప్రవహిస్తాయో, ఎంతకాలము పర్వతములుంటాయో, అంతకాలము రామాయణం ఉంటుంది. రామాయణం ఉండడం కాదు, రామాయణాన్ని మనం చదివి రామాయణాన్ని జీర్ణం చేసుకొని రామాయణాన్ని నిత్య జీవితంలోకి తెచ్చుకోగలిగినటువంటి సమర్థత పెరిగినప్పుడు మాత్రమే మన జీవితాలకి అసలు నిజమైనటువంటి ఒక సార్థకత చేకూరుతుంది. నేను ఇవాళ రామాయణంలో బాలకాండ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ మొదటి కాండ కనుక నేను ఆ రకమైనటువంటి కోణంలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. మీరు కూడా ఒక పరిశీలన చెయ్యండి. దశరథ మహారాజు గారు కూడా ఒక నరుడు, ఒక మనుష్యుడు. ఆ కాలంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటి అంటే, మీరు రామాయణాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు అందేటటువంటి మొట్టమొదటి లక్షణం, నరుడికి గౌరవం ఉన్నట్లు కనపడం. ఇందుచేత ఈ మాట మీరు అంటున్నారు అని అడగచ్చు. ఉత్తరకాండలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరాలు అడిగాడు, నాకు ఫలానా వారి ఫలానా వారి చేత మరణం ఉండకూడదు. సరే, ఉండకూడదు పోనీ, బ్రహ్మగారిని ఆ మాట అడిగి బ్రహ్మగారు తథాస్తు అంటే వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అలా వెళ్ళిపోలేదు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వీళ్ళందరి గురించి నేను ప్రత్యేకం అడిగాను, అసలు నరవానరముల గురించి నేను అడగను, వాళ్ళు నన్ను ఏం చేస్తారని. అంటే అంత అల్ప ప్రాణిగా చూపించబడింది. పోనీ రావణాసురుడంటే ఉద్ధతి కలిగినటువంటి వ్యక్తి. అలా మాట్లాడాడు జనక మహారాజు గారు. జనక మహారాజు గారంతటి వాడు ఈ శివధనుస్సును ఎత్తడానికి ఎందరో ప్రయత్నం చేశారు, ఎత్తలేకపోయారు. పగ తిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివా. విశ్వామిత్ర మహర్షి, ఈ పిల్లకాయలు ఎవరినో తీసుకొచ్చి శివధనస్సు చూపించమంటున్నావు, దేవతలు ఎత్తలేకపోయారయా శివధనస్సుని, మనుష్యులు పిల్లవాళ్ళు వీళ్ళేమి ఎత్తుతారన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో మనుష్యులంటేనే ఒక చిన్నతనం, పెద్ద పట్టించుకున్నటువంటి ధోరణి మనకు కనపడదు. అలాంటి రోజులలో దశరథ మహారాజు గారికి సంతానం లేదు. సంతానం లేకపోయినప్పుడు మళ్ళీ సంతానాన్ని పొందడానికి దశరథ మహారాజు గారు ఎన్నుకున్నటువంటి పద్ధతిని మీరు గమనించారు. సంతానం లేకపోతే దశరథుడు ఏది గుర్తించాడు? వైదికమైనటువంటి మార్గమును గుర్తించాడు. ఆయన, నాకు సంతానం కలగకపోవడానికి నేను గత జన్మలలో చేసినటువంటి పాపం ఏదో ప్రతిబంధకంగా నిలబడింది, నేను ఇప్పుడు ఈ పాపాన్ని తీసేయాలి, ఇది నా వలన ఎలా సాధ్యమవుతుంది, కాబట్టి నేను గురువుల యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకని వెళ్ళి వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని నాకు సంతానం ఎలా కలుగుతుంది అన్నాడు. పుత్రకామేష్టి చేద్దాం, అశ్వమేధయాగం చేద్దాం, నీకు సంతానం కలుగుతుంది. ఎవరు చేయిస్తారు? ఋష్యశృంగుడు చేయిస్తాడు. ఆయన దేనికోసం మొదలుపెట్టాడు యాగాన్ని? పుత్ర సంతానాన్ని పొందడం కోసమని మొదలుపెట్టాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. నేను ఒక ఇష్టి చేస్తున్నాను, ఈ ఇష్టి చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నాకు సంతానము కలగకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధక రూపమైన పాపము తొలగి నాకు సంతానము కలుగుతుందని నమ్మి చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ యజ్ఞమునందు భాగములు అందుకోవడానికి దేవతలు స్వయంగా విచ్చేశారు, వారితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా విచ్చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యమైనటువంటి స్థితి కాదు, అందుకని దేవతలందరూ లేచి నిలబడ్డారు. పెద్ద ఆయన కనపడినప్పుడు ఏం చేస్తాం? ఎవడి కష్టాలు వాళ్ళని చెప్పుకుంటాం. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి సినిమా బాగుందండి మీరు చూశారా అని అడగం కదా. అయ్యా మా వీధిలో బలానాది బాగులేదండి, అది బాగులేదండి, ఇది బాగులేదండి, సమస్యలన్నీ చెప్పుకుంటాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు సభలోకి వస్తే దేవతలందరు అన్నారు, మహానుభావానుభవ వరాలు ఇచ్చేసావు, నయనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాదిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. సముద్రంలో ఉండేటటువంటి తరంగములు గట్టిగా రావడానికి వీల్లేదు, సూర్యచంద్రుడు ప్రకాశించడానికి వీల్లేదు, రావణో నామ దుర్ధర్షం, ఆ రావణాసురుడు పంచభూతములను కూడా శాసిస్తున్నాడు, ఎలా ఆయన్ని నిగ్రహించడం? ఆయన అన్నాడు, నరవానరముల చేత మరణం ఉండకూడదని రావణుడు అడగలేదు. కాబట్టి ఇప్పుడు సభలో ఉన్నటువంటి నరులు కానీ వానరులు కానీ ఏం చెయ్యాలి? అమ్మయ్యా మాకు తెలిసిపోయిందండి కిటుకు, నరవానరుల నరవానరముల చేత మరణం అడగలేదు కనుక మేమెవరమో ఒకళ్ళం వెళ్ళి చంపేస్తా ఉన్నది. ఇలా అంటారేమోనని ఏతస్మిన్ అంతరి విష్ణుహోరుపయాతో మహాద్యుతి శంఖచక్రకదాపాని పీతవాసా జగత్పతి. శ్రీ మహావిష్ణువు ఆ సభలో ఎవరు అడగకుండా ఆవిర్భవించారు, ఆవిర్భవించి ప్రతిజ్ఞ చేశారు. తత పద్మఫలాసాక్షాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం నృపం. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించారు. ఇప్పుడు ఆ సభలో నరుడిగా తాను జన్మించాలి అని అనుకుంటే ఆ సభలో ఎందరో నరులు ఉన్నారు. ఏ ఒక నరుడి వంకైనా వేలు చూపించి నేను ఈయన కడుపున నరుడిగా జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు అనవచ్చు. లేదా పుత్రకామేష్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన కడుపున పుడతాననవలసిన అవసరం ఏం లేదు, ఆయనకు ఓ కొడుకునివ్వచ్చు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది. కానీ భగవానుడు దశరథ మహారాజు గారి కడుపున ఎందుకు పుట్టాలి? దశరథుణ్ణి తండ్రిగా తాను వరించాడు, కొడుకుగా దశరథుడు పొందినది కాదు, తాను ఈశ్వరుడే దశరథుణ్ణి తండ్రిగా వరించాడు. ఈ రహస్యం తెలుసును కనుకనే దాశరథీ కరుణాపయోనిధి అని మకుటం పెట్టి శతకం రచించాడు మహానుభావుడు గోపరాజు గారు. దాశరథి అని అనిపించుకున్నాడు. మీరు ఇక్కడ ఆశ్చర్యం చూడండి, దశరథుణ్ణి మాత్రమే ఎందుకు తండ్రిగా వరించాలి, ఇతరులు ఎవరిని వరించకూడదా భూలోకంలో? అంటే దశరథుడు మహాధర్మాత్ముడు, ఆయన పుత్రవ్యామోహం చేత కట్టబడినప్పటికీ కూడా ధర్మమును నిలబెట్టడం కోసం తనకి మరణం వస్తుందని తెలిసిన, కొడుకుని విడిచిపెట్టి తానుండలేనని తెలిసిన, ఒక రాత్రిలో 70 మాటలు స్పృహ తప్పి భార్య కాళ్ల మీద పడిపోయిన రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే తాను ఎంత తట్టుకోలేని దుఃఖానికి లోనైనా కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమని నిలదొక్కునే ప్రయత్నం చేశాడు ఆయన. మహాధర్మాత్ముడు దశరథుణ్ణి అంత తేలిగ్గా తీసి పక్కన పెట్టేయవలసినటువంటి పాత్ర కాదది. అందుకే దశరథ మహారాజు గారిని తండ్రిగా ఈశ్వరుడు వరించాడు. ఇది సృష్టిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. సాధారణంగా తపస్సు చేసి భగవంతుణ్ణి కుమారుడిగా పొందినటువంటి పాత్రలు మనకి పురాణాల్లో కనపడతాయి. భగవంతుడే ఒక నరుణ్ణి చూపించి నిన్ను నేను తండ్రిగా పొందుతాను అని అడిగినటువంటి సందర్భం రామాయణంలోనే ఉంది. అంటే ఈశ్వరుడంతటి వాడు రామావతార ఆవిర్భావ సమయంలో నరుణ్ణి ఒక్కసారి పెద్దపీట వేసి పెంచాడు. ధర్మబద్ధమైన నడువడి ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఎంతకి దిగుతాడంటే ఆయన కడుపున తాను కొడుకుగా పుట్టాలని ఈశ్వరుడే కోరుకున్నాడు. కోరుకుని నరుడిగా ఆవిర్భవించడానికి దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించాడు. స్వీకరించి దశరథుడికి కుమారుడిగా జన్మించాడు. మీకు రామాయణంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఉంది. ఒక పిల్లవాడు లోకమునకు పనికొచ్చేటటువంటి వాడిగా తయారు కావాలి. ఎందుకనంటే రామాయణంలో రాముడు జన్మించాడు. మీరు ఒక విమర్శాత్మకమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చెయ్యండి. రాముడు పుట్టుకతో అన్ని గుణములతోనూ జన్మించి ఎవరి ప్రమేయం లేకుండా, ఏ విద్యాబోధ అవసరం లేకుండా తనంత తాను సంపూర్ణ జ్ఞానిగా ప్రకాశించినట్టుగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేడు. భాగవతంలో కృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఎందుకు తాను వాళ్ల కడుపున పుట్టాడో చెప్పి పసిపిల్లవాడిగా మారాడు. వామనమూర్తిగా జన్మించేటప్పుడు అదితి కశ్యపులకు కనపడి నాకు వేడుక పుట్టునీసుతుడనై నర్తించి వర్తింపగా అందని చెప్పాడు. యశోదాదేవికి నోట్లో విశ్వరూపం చూపించి మాయ కమ్మించాడు. కానీ రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఎప్పుడూ తాను దైవముగా ప్రకటించుకొని నడిచి చూపించినట్టు మీకు కనపడదు. నేను మనుష్యుడని అని చెప్పాడు. అందుకే ఆయన ఎక్కడెక్కడ మనుష్యులు ఏడుస్తారో అక్కడక్కడ తాను ఏడ్చాడు. ఎక్కడెక్కడ మనుష్యులు దిగులు పడతారో అక్కడక్కడ దిగులు పడ్డారు. ఎక్కడెక్కడ ఉత్సాహపడతారో అక్కడక్కడ ఉత్సాహపడ్డాడు. మనుష్యుడు ఎలా సంతానాన్ని కంటాడో తానలా వంశాన్ని వృద్ధి చేశాడు, బిడ్డల్ని కన్నాడు. తను మనిషి ఎలా పరివేదన చెందుతాడో తానలా పరివేదన చెందాడు. మనిషి ఎలా ఒక్కొక్కసారి నడువడి ఎందు వైక్లభ్యమును పొందుతాడో అలా వైక్లభ్యమును పొందినట్టుగా చూపించాడు. నేను ఈ మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నటువంటి మాట దోషభూయిష్టము కావట్లేదని గుర్తిరిగి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. రాముడికి విద్యాబోధ చేశాడు వశిష్ఠ మహర్షి. రామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క ప్రతిభ అంతా ఎక్కడుందంటే, ఒక పిల్లవాడు చాలా గొప్పవాడిగా తయారు కావాలి, తండ్రి చెయ్యరానటువంటి దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నాడు, ఒక కొడుకు ముందు తండ్రి ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తున్నాడు, ఒక తల్లి నోటికి అదుపు ఆజ్ఞ లేదు. నేను ఇలా మాట్లాడచ్చా ఆవిడికి తెలియదు, నా బిడ్డల ముందు నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు, నలుగురిలో నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంది, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తాడు. కోరిక మాత్రం ఏంటి, తన కొడుకు మాత్రం మహాత్ముడైపోవాలని. ఎలా అయిపోతాడు మీరు ఆలోచించండి. పరానుకరణము అని ఒకటి ఉంటుంది. పిల్లవాడికి మొట్టమొదట పాఠశాల ఏది అంటే తల్లి ఒడి. తండ్రి ఒరే నువ్విధి చెయ్యకు అని చెప్పవలసిన అవసరం తండ్రికి కలగకూడదు, కర్తవ్యతానిబద్ధుడై ఉండాలి. తండ్రి నడువడిని చూసి, తండ్రి గారు సంధ్యావందనం చేయకపోతే చాలా నొచ్చుకునే తత్వం ఉన్నవాడు అనుకోండి, కొడుక్కి నువ్వు సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. తండ్రి గారికి ప్రేమ వివాహం పట్ల, అర్థం లేని వ్యామోహాల పట్ల చాలా నిరసన భావం అనుకోండి, ఆయన తరచు దాని గురించి మాట్లాడుతుంటాడనుకోండి, సాధికారికంగా ఆ కొడుకుని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకు అని చెప్పక్కర్లేదు. తండ్రికి ధర్మమునందు చాలా ఇష్టం అనుకోండి, కొడుకుని నువ్వు అధర్మంగా ఉండకు అని చెప్పక్కర్లేదు. ఇది మా నాన్నగారు ఇష్టపడరు. మీరు కావాలంటే చూడండి, మొట్టమొదట పిల్లవాడు ఏది ఆలోచిస్తాడంటే, దీన్ని మా తండ్రి అంగీకరిస్తాడా, మా తండ్రి రాజీ పడే తత్వం ఉంది, ఆయన దగ్గరే ఈ దోషాలు ఉన్నాయి, నన్ను ఎలా నిగ్రహించగలడు అని కొడుకు అనుకున్నాడు అనుకోండి, కొడుకు పాడైపోవడానికి ఎన్ని మార్గాల్లో తలుపులు తెరవాలో అన్నీ తెరిచి ఆ కొడుకు చాలా గొప్పవాడవ్వాలని తండ్రి కోరుకున్న పేరాశ. అసలు తండ్రికి నడువడేది? దశరథ మహారాజు గారు నడువడి ప్రధానమైన జీవితం కలిగినటువంటి వాడు, గొప్ప ధర్మాత్ముడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు, గురువుల పట్ల భక్తిభావన కలిగినటువంటి వాడు, అటువంటి వాడు దశరథ మహారాజు గారు. కౌసల్య మహాభక్తి తత్పరత కలిగినటువంటిది. అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి వారు అంటే, వాళ్ళు కూడా సామాన్యులు కారు. నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ నామృష్టో నాను లిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే నా అని ఆ వాల్మీకి మహర్షి బాలకాండలో వర్ణిస్తారు. తృప్తి లేనివాడు లేడు, ఏది తనకి కలిగినదో దానితో తృప్తి పొందుతాడు ప్రతివాడు. అంతేకాని ఇంకోడినెవన్నో చూపించి వాడికి అదేదో ఉంది నాకు లేదనే అసంతృప్తితో బతకరు. రామాయణం చాలా గొప్ప సైకలాజికల్ సైన్స్ అండి. మీ తృప్తి మీరు పొందడాన్ని బట్టి ఉంటుంది, మీ తృప్తి పోలిక ఉన్నంతసేపు ఉండదు. మీకు ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత పాండిత్యాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత ఉపాసనా బలాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, వెలితి ఇక్కడున్నంతసేపు మీకు తృప్తి ఉండదు. నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదు, ఆరోగ్యం ఇచ్చాడు, నేను తిన్నది జీర్ణమవుతుంది, నాకు అన్నవస్త్రాలకి లోటు లేదు, నాకు భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు, నా స్వామి నాకున్నాడు, నాకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఆయన ఉన్నాడు, ఇంకా నేను దేని గురించి బాధపడాలి అని తృప్తిగా జీవనం చెయ్యగలిగినటువంటి వాడికి పట్టినటువంటి నిద్ర, కోట్ల రూపాయలు ఉన్నా సరే ఇంకా ఏదో లేదని ఏడిచేటటువంటి వాడు నిద్రపోలేడు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ మాట చెప్తారు. అయోధ్యకాండలో అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు తృప్తి కలిగినటువంటి జీవనం ఉన్నవారు, వాడికేదో ఉంది నాకేదో లేదన్న భావన ఉన్నవాళ్ళు కాదు, ఎవడికి వాడు తనకేదో ఉందని ఉన్నదాన్ని చూసుకుని తృప్తి పొందేటటువంటి వారు. ఈ నడువడి ఉన్ననాడు సమాజం ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చూడండి. అది ఉండడం లోకమునకు భద్రత. ఇవాళ లేనిది ఏదైనా ఉంటే ఇదే. ప్రతి వాడికి పక్కవాడితో పోలిక, పోల్చుకోవడం వరకు తప్పులేదు, కానీ నీ పాత్రత, పాత్రత తెలియకుండా ఇది నేను కోరవచ్చా, లేదు పోరవచ్చా అన్న ఆలోచన లేకుండా కనపడిన ప్రతి వస్తువుతోటి పోల్చుకుని నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడానికి తగిన ప్రయత్నం ఉండదు. కానీ వాడు ఎక్కడో ఏదో అయిపోతున్నాడని వాడి మీద అసూయ, లేదా వాడితో పోల్చుకుని తనకి ఖేదం. ఈ రెండింటితో ఇవాళ మనిషి బతుకుతున్నాడు. రామాయణ కాలంలో అలా బతకలేదు. అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు అలా తృప్తిగా ఉండేటట్టుగా పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగిన ప్రభువు దశరథ మహారాజు. ఇంతకన్నా గొప్పతనం ప్రభువుకేముంది చెప్పండి. ఇది ప్రభు సాధించవలసినటువంటి విజయం. దీన్ని దశరథ మహారాజు గారు సాధించాడు. తన కాలంలో ఉన్న ప్రజలలో మీ అందరి బ్యాంక్ అకౌంట్లలోనూ ఒకే అమౌంట్ ఉండేటట్టుగా నేను చూస్తానని ప్రభువు ఎన్నడూ ప్రతిజ్ఞ చేయలేదు. మీ అందరిలోనూ తృప్తి ఉండేటట్టుగా పరిపాలిస్తానన్నాడు. అలా పరిపాలించాడు దశరథుడు. ఒక రాజు అంటే ఎలా ఉండాలో చెప్పడు వాల్మీకి. ఒక రాజు ఎలా ఉంటే ప్రజలు తృప్తిగా ఉన్నారో చెప్తారు. ఇది పరిపాలన అంటే. ప్రజలు ఎలా ఉన్నారు అలా పరిపాలించాడు దశరథుడు. అటువంటి దశరథుడికి కుమారుడిగా రామచంద్రమూర్తి జన్మించాడు. ఇంకా మీకు వేరుగా, తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళైనప్పుడు ఆ పిల్లవాడి యొక్క పెరుగుదల, అతనికి ఎటువంటి ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది, మీకు వేరే చెప్పవలసిన అవసరం ఏముంటుంది. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళని బట్టి ఇంట్లో ఉండేటటువంటి పిల్లల యొక్క స్థితి, వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి విషయాలనే మాట్లాడతారు. నీ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళెవరో, నీ స్నేహం ఎటువంటి వారితో ఉంటుందో, వచ్చిన వాళ్లతో నువ్వేం మాట్లాడుతుంటావో నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దశరథ మహారాజు గారి యొక్క అంతఃపురానికి ఎవరొచ్చేవారో, ఎలా ప్రవర్తించేవాడో, ఎంత గౌరవంగా ఉండేవాడో, ఋషుల్ని చూస్తే ఎలా మాట్లాడేవాడో, అదే పోలికలు రామచంద్రమూర్తికి వచ్చాయి. ఈ పోలిక గురించి వాల్మీకి మాట్లాడరు. కానీ మీరు రామాయణాన్ని ఓడబోస్తే మీకు రహస్యం ద్యోతకం అవుతుంది. చూడండి, దశరథుడు ధర్మం కోసమని పుత్ర పరిత్యాగం చేశాడు. రాముడు ధర్మం కోసమని భార్యా పరిత్యాగం చేశాడు. ఇద్దరికీ ఇంత స్థైర్యం మనసులో ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మం కోసం కొడుకునైనా వదిలిపెట్టి మృత్యువు పాలైపోయాడు దశరథ మహారాజు గారు. సీతమ్మని విడిచిపెట్టి తానుండలేనని తెలిసి, సీతమ్మయందు దోషం లేదని తెలిసి, తాను ప్రజల చేత నడువడి ప్రశ్నార్థకమైన ప్రభువుగా కూర్చోవడం ఇష్టం లేక భార్యా పరిత్యాగం చేసి ధర్మమూర్తిగా నిలబడిపోయాడు రామచంద్రమూర్తి. తండ్రి గారి యొక్క త్యాగం కొడుకు అలవాటు పడింది. రామాయణం మనకి నేర్పుతుంది. ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి నేను తల్లిదండ్రులకు చేస్తున్న విజ్ఞాపన అని ఎక్కడా మాట్లాడరు. ఇలా ఉంటే పిల్లలు బాగుంటారని మాట్లాడరు. ఎలా అంతఃపురం ఉంటే రాముడు రాముడయ్యాడో మాట్లాడతారు. దాన్ని బట్టి నీ ఇంటిని ఎలా ఉంచుకోవాలో నువ్వు గుర్తెరుగు అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, రామాయణం కేవలం ఒక కాలానికి మాత్రమే సంబంధించిందని మీరు ఎలా చెప్పగలరు? ఎప్పటికీ రామాయణం ఆదర్శనీయమే. రామాయణం ఎప్పటికీ కావలసిందే. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. రాముడి జీవితంలో థియరీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాళ్టి రోజు మనకి విద్యా విధానంలో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఒకరు ఒక ప్రయోగాన్ని చెప్తారు, వేరొకరు ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళి ఒక ప్రయోగాన్ని చేసి చూపిస్తారు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఒక చోట ఒక విషయాన్ని చెప్పి దీనికి సంబంధించినటువంటి తీర్పుని ఇంకో చోట చూపిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ అందిస్తాను. వశిష్ఠ మహర్షి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా విద్యాబోధ చేశారు. ఏం చెప్పారు? రాముడు ఎలా చదువుకున్నాడు, ఏకసంతాగ్రహ, ఏమేం నేర్చుకున్నాడు, నేర్చుకుని ఎలా దాన్ని మననం చేసేవాడు, ఎలా అప్పజెప్పేవాడు, ఈ రొట్ట గురించి వాల్మీకి మహర్షి మాట్లాడలేదు. ఒకే ఒక్క శ్లోకం చెప్పారు. సర్వే వేద విధ శూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదితా గుణైః. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ శ్లోకం గురించి ముందు నేర్చుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే దేశంలో విద్యాశాఖ మంత్రి. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి అసలు అక్కర్లేదనుకోండి, అది వేరు విషయం. సర్వే వేద విధ శూరాహ, వాళ్ళు వేదములనన్నిటినీ చదువుకున్నారు నలుగురు. శూరాహ, శూరాహ అంటే ఇక్కడ పండితుడు, మహాపండితులు అయ్యారు. పండాహ అన్న శబ్దమునకు భగవద్భక్తితో కూడిన జ్ఞానము అని పేరు. పండితుడు అంటే ఆ పద్యాలు చెప్పడానికి కాదు దాని ఉద్దేశం. పండాహ అంటే పరమభక్తితో జీవితాన్ని నడుపుకునేవాడెవరో ఆయన్ని పండితుడని పిలుస్తారు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటారు. కనుక సర్వే వేద విధ శూరాహ, చాలా జ్ఞానం ఉంది, చాలా తెలిసేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, వేదానికి పక్కన ధనుర్వేదం కూడా ఉంది, కాబట్టి వాళ్ళకి ధనుర్వేదం కూడా వచ్చి వశిష్ఠుడు నేర్పాడు. చాలా అస్త్రశస్త్రాలు వాళ్ళకు వచ్చి, ఇప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని తెలుసు. బాణప్రయోగం ఎలా చెయ్యాలో చెప్పకపోతే అసలు విశ్వామిత్రుడు ఏ అస్త్రాన్ని ఉపదేశం చెయ్యకముందే తాటకా సంహారం ఎలా చేశాడు రామచంద్రమూర్తి. కనుక వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఇవి నేర్పినప్పుడల్లా పక్కన ఒక మాట నేర్పాడు ఆ గురువు. ఏమిటి నేర్పాడు? సర్వే లోకహితేరతాః, నీవు ఎప్పుడు అడుగు తీసి అడుగు వేసినా లోకాన్ని జ్ఞాపకం పెట్టుకో, లోకము యొక్క క్షేమాన్ని జ్ఞాపకం పెట్టుకో, లోకక్షేమము గురించి ఆలోచించవలసినటువంటి ప్రజ్ఞ నీ యందు శూన్యమై, నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద ఇంజనీర్ అయినా, నువ్వు దేశమునకు బరువైపోతావు తప్ప నువ్వు దేశమునకు ప్రయోజనకరమైన వ్యక్తివి కాలేవు. ఇలా వ్యతిరిక్త కోణంలో చెప్పకుండా ఎంత అందంగా మాట్లాడారో చూడండి. సర్వే లోకహితేరతాః, వాళ్ళకి అన్నీ నేర్పడంతో పాటుగా లోకాన్ని ఎలా రక్షించాలో కూడా నేర్పారు. అందుకే రాముడి యొక్క ప్రజ్ఞ ఎటువంటిదండి? రాముడు ఒక టంకారం చేస్తే చాలు, ఒక్క ధనుష్ టంకారం చేశాడనుకోండి ఆయన కొన్ని వేల మంది పడిపోతారు. అటువంటి వాడు రాముడు. కానీ రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఒక బాణానికి ఒక బాణం, రెండు బాణాలకి రెండు బాణాలు, ప్రతి వాడికి ఎంత అవకాశం ఇచ్చి చూస్తాడో. ముందు రాముడిచ్చే అవకాశం అవతల వాడు మారేటటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంతక తప్ప కేవలం అవతల వాడిలో ఒక తప్పు చూసి వీడి తప్పు చేశాడు కాబట్టి వీడి కొట్ట అవతల మారేస్తానని చెప్పి బాణం వేసి చంపడం, ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. రెండు అవకాశాలు ఇస్తాడు, మూడు అవకాశాలు ఇస్తాడు. మారాడు అనుకోండి వాడి జన్మ పండిపోతుంది. ఒకవేళ అలా పండలేదనుకోండి అది వాడి కర్మ, రాముడి చేతిలో హతుడైపోతాడు. ఏమండి మీరు ఈ మాట అన్నారు కదా, దీన్ని సమర్థించగలరా? రాముడు ఎవరికైనా అలా అవకాశం ఇచ్చాడా? అలా ఎవరైనా పండిపోయారా జీవితంలో? మీరు చూపించండి ఒక ఉదాహరణ అని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది లోకహితేరతాః అంటే, మారీచుడు కూడా వచ్చాడు తాతకతో పాటు, కానీ మారీచుడిని కొట్టలేదు. తాతకా సంహారం చేసి మారీచుడి మీద మానవాస్త్రం వేసి కొట్టాడు రాముడు. ఆయన ఎక్కడో సముద్రపు ఒడ్డున పడిపోయాడు. అదే మారీచుడు మళ్ళీ వచ్చాడు. వస్తే రాక్షసుల్ని చంపి ఇతర రాక్షసుల్ని మారీచుడిని వదిలేడు. మళ్ళీ వెళ్ళిపోయాడు మారీచుడు. మూడో మాట రావణాసురుడు వచ్చాడు. వచ్చి నువ్వు మాయామృగం వేషంలో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు అసలు రామతత్వాన్ని రామాయణంలో చెప్పిన మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఎందుకని మనందరం ఏమంటాం, రాముడెవరు అని అడిగారు అనుకోండి, రాముడంటే రాశీభూతమైన ధర్మం అండి అంటాం. ఈ మాట రామాయణంలో చెప్పిన ఏకైక మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఆయన అన్నాడు, రాముడంటే రావణ ఎవరనుకుంటున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడనగా ఎవరో నిర్వచించినటువంటి మహాపురుషుడు రామాయణమనందు మారీచుడే. రామాయణంలో మీరు ఒక్క విషయాన్ని కొంచెం పరిశీలన చెయ్యండి, మీకు అర్థమైపోతుంది. రామాయణంలో తళుక్కుమన్న పాత్రల్లో మారీచుడు ఒకడు. రాముడు బాణం గురిపెట్టి గుండెల మీద కొట్టిన తర్వాత ఆ బాణం గుచ్చుకున్న తర్వాత మళ్ళీ నోరు విప్పి మాట్లాడడం జరుగుతుందా? వాలి చేయలేకపోయాడు అప్పని రామబాణపు వేగాన్ని తట్టుకోలేకపోయాడు. మారీచుడు ఒక లెక్క. అటువంటి ప్రయోగం చేశాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఏదో కింద పడి కుయ్యో ముర్రో అండం కాదు, రాముడి యొక్క కంఠంతో హా సీత హా లక్ష్మణ అని అనుకరించి మరణించాడా మారీచుడు? ఒక్క నాటికి జరగదది. ఆయన రావణాసురుడికి చెప్పాడు, నాకు అరణ్యంలో చెట్టు కనపడడం ఎప్పుడో మానేసింది, నాకు నదులు కనపడడం ఎప్పుడో మానేసాయి, రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే అని చెప్పాడు.
నేను అసలు పర్ణశాలలోంచి బయటికి వచ్చి చాలా కాలం అయిపోయింది రావణ, నేను ఇప్పుడైనా బయటికి వస్తే నాకు చెట్టు మీద ఎవరు కనపడతారో తెలుసా? ప్రతి చెట్టు కొమ్మ మీద రామచంద్రమూర్తి కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? రాముడికి ఇప్పుడు ఎంత వయస్సో నాకు తెలీదు, సీతా కళ్యాణం అయిపోయింది, యవ్వనంలో ఉన్నాడని చెప్తారు. నాకెలా కనపడుతుంటాడో తెలుసా? అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్రని వీక్షణ, ఆయన ఇంకా వచ్చిరాని మీసాలతో, ఇంకా మీసం కూడా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నటువంటి బాలకాండలో విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణం చేస్తున్నటువంటి రాముడున్నాడే, ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ, పిలక పెట్టుకుని ఇంకా బ్రహ్మచారిగా ఒక్క వస్త్రం కట్టుకున్న రాముడే నాకు ప్రతి చెట్టు కొమ్మ మీద, ప్రతి ఆకు మీద ధనస్సు పట్టుకుని కనపడతాడు. రామభూతమిదం సర్వం మరంజం ప్రతిభాతిమే, నాకు అసలు రాముడి తప్ప చెట్టు కనపట్టలేదు, పిట్ట కనపట్టలేదు, ఆకు కనపట్టలేదు, ఇవి కనపట్టలేదు. నా పరిస్థితి ఏమిటో తెలుసా? నేను పొరపాటున బయటికి వచ్చాను అనుకో, ఎవడో వచ్చి ఏమంటాడు? ఏదో మాట్లాడతాడు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటాడు? రకారాదీని నామాని ఏదో మాట అంటాడు. రత్నాని చ రథాశ్చైవ, రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటాడు, నేను పారిపోతాను. అమ్మో మా అంటాడేమో తర్వాతని, రథం అందాం అనుకున్న రా అంటాడు, నేను పారిపోతాను. మా అంటాడేమో అని, రా అంటే నాకు భయం, తర్వాత మా అంటారేమో అని. రాముడు కొట్టిన దెబ్బలకి నాకంత భయం పట్టుకుందిరా, నాకు రాముడు తప్ప ఇంకోటి కనపట్టలేదు, నాకు రాముడే లోకమంతా కనపడుతున్నాడు అన్నాడు. అద్వైత సిద్ధిని పొందేశాడు మారీచుడు, లోకమంతా రామదర్శనం చేసేసాడు. చేశాడు కాబట్టే రాముడెవరో చెప్పగలిగాడు. రాముడి అవకాశం ఇవ్వకపోతే మారీచుడు అటువంటి సిద్ధి పొందగలిగి ఉండేవాడా? రామపాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. చేసేసి రాముడి కంఠం వచ్చేసి ఆకర్ణ హా సీత హా లక్ష్మణ అని రాముళ్ళు అరుస్తూ మరణించాడు. ఆకర్ణ సీత అన్న నామం తనంత తాను సీతమ్మ పెట్టుకుంది తప్ప నేను పెట్టలేదన్నారు వాల్మీకి మహర్షి. అటువంటి నామం చెప్పుకున్న మారీచుడు ధన్యుడు కాడని మీరు అనగలరా? మీరు అనలేరు, నేను అనలేను. ఎవరి వల్ల దక్కింది అదృష్టం? రాముడు అవకాశం ఇవ్వబట్టి దక్కిందా లేదా? రాముడు బాధపడ్డాడు కదండి, వేరు కోణం. కానీ మారీచుడు సద్గతులు పొందాడా లేడా? పొంది తీరాడు. కాబట్టి రాముడికి కేవలం తప్పు చేస్తే వెంటనే శిక్షేయడం, బాణం పెట్టుకొట్టేయడం, కత్తి పెట్టి నరికేయడం ఇది రాముడు కాడు. రాముడంటే అవతల వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మారేటటువంటి అదృష్టాన్ని కల్పించగలిగినటువంటి వాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వశిష్ఠుడి విద్యా బోధనలోంచి వచ్చింది. ఒక టీచర్స్ ఎబిలిటీ అంటే ఎలా ఉంటుందో వాల్మీకి రామాయణంలో మాట్లాడతారు. ఒక పిల్లవాడు మట్టి ముద్ద లాంటి వాడండి, మీరు ఎలా మారిస్తే అలా మారిపోతాడు. ఒక పిల్లవాడిని కూర్చోపెట్టి మీరు చెప్పవలసినటువంటి రీతిలో అందంగా వాడికి విషయాలు చెప్పారనుకోండి, వాడి మనసు ఆర్ద్రత పొంది నేను కూడా అలా తయారు కావాలి అనుకుంటాడు. మీరు పిల్లవాడికి కేవలం గ్రూప్ సబ్జెక్ట్ అంటామే ఇవాళ రోజున వాడిని ఒక మ్యాథమెటిక్స్లోనో ఒక సైన్స్లోనో వాడిని చాలా గొప్పవాడిని చేసేసి వాడికి భారతీయ సాంస్కృతిక వైభవం కానీ ఒక ధర్మశాస్త్రం కానీ లోకం కోసం వాడు పాటు పడవలసినటువంటి అవసరం కానీ మీరు వాడికి చెప్పలేదనుకోండి, వాడు ఈ దేశానికి కేవలం ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మాత్రమే పరిణమిస్తాడు. ఎందుకనంటే తనకి అవసరం ఉన్నా లేకపోయినా సంపాదించడమే ప్రయోజనం. సంపాదించి 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 తేనెటీగ సంపాదించినట్టు సంపాదించి దాచడం అలవాటు తప్ప త్యాగభావం అన్నది వాడికి అలవాటు పడదు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇవాళ మన విద్యా వ్యవస్థ నాశనమైపోవడానికి కారణం ఏదైనా ఉంటే ఇదే. దీన్ని రామాయణం ఆనాడు చెప్పింది. కేవలం ఏవో కొన్ని విషయాలు చెప్పడం తప్ప పిల్లలకి సంబంధించినంత వరకు నైతిక విలువలు కానీ ధర్మబద్ధమైన ప్రవర్తన కానీ ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు? రామాయణం చెప్పకూడదు పిల్లలకి, మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం మనది. అందుకని రామాయణం చెప్పకూడదు, భాగవతం చెప్పకూడదు, భారతం చెప్పకూడదు, పోతనగారి పద్యాలు చెప్పకూడదు, నీతి శాస్త్రం చెప్పకూడదు. ఎలా తెలుస్తుంది పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? వస్తాడు. నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది, వాడు పెద్ద ఇంజనీర్ అవుతాడు. కానీ నువ్వు మాత్రం వృద్ధాశ్రమంలో ఉంటావు, వాడు నీకన్నం పెట్టడు. నిన్ను మా అమ్మ అని నలుగురిలోకి తీసుకెళ్లి వాడు పరిచయం చేయడు. వాడికి ఒక పూజ తెలియదు. ఒక పేదవాడి పట్ల మర్యాదతో మన్ననతో ప్రవర్తించడం వాడికి చేత కాదు. నోరు విప్పితే మాట ఎందు నియంత్రణ ఉండదు. అసలు ఇలా మాట్లాడచ్చా అన్నది రాదండి. నేను చూస్తుంటాను సమాజంలో ఎంతంత వయస్సు వచ్చేసి ఉంటాయో, కనీసం ఇలా మాట్లాడచ్చా మనం అని మాట్లాడే ముందు పరాకు పడేటటువంటి విధానం కూడా ఉండదు. ఎంత వస్తే అంత నోటికి మాట్లాడటమే. రామో తిరునాభిభాషతే అంటారు వాల్మీకి మహర్షి. ఒక మాట వజ్రం, ఒక మాట మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉండాలో, కట్టుబడ్డం ఎంత కష్టమో. అందుకే రాఘవా అని పిలుస్తారు ఆయన్ని. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషినాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు రఘువంశంలో కాళిదాసు గారు. రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. ఎందుకు మాట్లాడేవాడు కాదు, చేత కాక కాదు. ఎక్కువ మాట్లాడితే అందులో లేనిపోని మాటలు వచ్చి అసత్యం వస్తుందేమోనని, మౌనంగా ఉంటే అసత్యం మాట్లాడే అవకాశం ఉండదని తక్కువ మాట్లాడేవట. అసలు మాట అన్నది ఎంత శక్తివంతమో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో. మా చిన్నతనంలో ప్రతి రోజు కూడా సాయంకాలం 4 నుంచి 5 అప్పటికి టైర్ అయిపోయి ఉండేవారు పిల్లలందరూ ఇంకా గ్రూప్ సబ్జెక్ట్స్ వినడానికి. సాయంకాలం 4 నుంచి 5 ఎప్పుడవుతుందా అని ఉరకలు వేస్తూ ఉండేవాళ్ళం. ఎందుచేత అంటే ఒక వృద్ధుడైపోయినటువంటి ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో ఒక చిన్న కథ తీసుకుని, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ఎలా ప్రీతి పొందుతారో, మాట ఎంత అందంగా ఉండాలో, మాట మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా మాట్లాడాలో, ఒక కఠినమైన విషయాన్ని కూడా ఎంత సరళంగా చెప్పాలో, మాట ఎందు కాఠిన్యము లేకుండా ఎలా ఉండాలో ఒక క్లాస్ చెప్పి వెళ్ళేవారు. ఆయన చెప్పినటువంటి అనుగ్రహం, ఆయన దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళు ఇవాళ ఎంతమంది బాగుపడ్డారో మీరు ఒక్కటి ఆలోచించండి. కోట్లకి పడగలెత్తి ఉండొచ్చండి, ఎవడకు కావాలి? నీకు అధికారం వచ్చి ఉండొచ్చు, ఎవడకు కావాలి? నువ్వు నాకన్నా ముందు పుట్టావు కాబట్టి పుట్టడం నీ గొప్ప కాదు. నాకన్నా ముందు పుట్టావు, సీనియరు కాబట్టి నువ్వు ప్రమోషన్ పొందావు. అంతకన్నా నీకున్న గొప్పతనం ఏముంది? పుట్టడం యాక్సిడెంట్, చావడం యాక్సిడెంట్. నువ్వు యాక్సిడెంట్ వల్ల ప్రమోషన్ పొందావు అంతే. అంతకన్నా నాకన్నా నీకేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం లేదు, నాకేం భయం లేదు ఈ మాట చెప్పడానికి. ఈ మాత్రం దానికి నీకెందుకంత ఎగురుబాటు? ఒక్కొక్క అధికారికి తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు, కానీ ఈ మాట మాట్లాడచ్చా తెలియదు. ఒక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎంత విర్రవీగుడుతనంగా ఉంటారో. తన కింద పనిచేసే ఉద్యోగులు ఒక పురుగుల కింద కనపడతారు. అంత వ్యగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? అహంకార ధోరణి. అదే అధికారంలో ఉన్నవాడు, సమాజమునందు బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవాళ్ళు మాట చాలా సరళంగా మాట్లాడేటటువంటి విధానంలో ఉన్నారనుకోండి, నలుగురు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సంతోషం పొందుతారు. దానివల్ల వాళ్ళకి ఉత్తరక్షణ ప్రయోజనం ఏమీ లేకపోవచ్చు. కానీ ఆ మాట విని అంటారు, బా ఆయన దగ్గరికి వెళ్ళండి, 4 మాటలు ఆయనవి వింటే ఎంత శేత తీరామండి, ఎంత అందంగా మాట్లాడారండి, ఎంత చక్కగా మాట్లాడారండి. ఆ మాట మాట్లాడడం ఒక నేర్పరితనం. అలా మాట్లాడేటట్టుగా అభ్యాసం కలగడం, క్లాస్లో పాఠం చెప్పేటటువంటి మాస్టర్ తీర్చిదిద్దవలసిన ప్రధానమైనటువంటి లక్షణం. ఇది లోకహితే రతాహ. నీవు లోకమునందు అంతర్భాగం, లోకముతో నువ్వు ఎలా అనుసంధానం పొందాలి, లోకం గురించి ఎందుకు ఆలోచించాలి, నేర్పాలి ఉపాధ్యాయుడు. ఇది వశిష్ఠుడు నేర్పాడు. సర్వే లోకహితే రతాహ. లేనినాడు రాముడికి అసలు లోకం గురించి పట్టించుకోవలసిన అవసరం ఏమిటండి? సీతాపహరణం జరిగిన రోజునే లోకాలంతటినీ కాల్చవతల పారాయించు రాముడే తలుచుకుంటే. కానీ రాముడు అలా చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదంటే ఆ నిగ్రహ శక్తి గురువుగారి దగ్గర నుంచి వచ్చింది. సర్వే లోకహితే రతాహ, సర్వే జ్ఞానోపసంపన్నాహ, సర్వే సముదితా గుణై. ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం సామాన్యం కాదు, అవసరమైతే వేదాంత బోధ చేయగలరు రామచంద్రమూర్తి. అటువంటి రాముడు నడిచినప్పుడు అంటే ఆయన ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన యందు గుణములుగా ప్రకాశిస్తాయి. ఎలా ప్రకాశిస్తాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇలా విమర్శించాను అని మీరు భావన చేయకండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక మాస్టారు అనబడేటటువంటి వాడు, ఒక గురువు అనబడేటటువంటి వాడు హాస్యమాడడానికి కావలసినటువంటి వస్తువు. ఇవాళ రోజున మనం చూసే సినిమాలన్నీ అవే, మనం చూస్తున్న టీవీ ఎపిసోడ్స్ అన్నీ అవే. లేకపోతే
ఒక నాయనమ్మ ఇంట్లో ఉందనుకోండి, నాయనమ్మని నాయనమ్మ అని పిలవడంలో ఉన్నటువంటి ప్రేమ, నాయనమ్మ అని పిలవడంలో ఉన్న గౌరవం, ఒకసే ముసిలి అని పిలవడానికి తేడా ఉందా లేదా? మీరు ఆలోచించండి. ఇవాళ చాలా చోట్ల మన పిల్లలు నేర్చుకునేది ఏమిటంటే ముసలితనము అంటే ఛాదస్తము, పోతన గారి పద్యాలు ఛాదస్తము, శాస్త్రీయ సంగీతము ఛాదస్తము, శాస్త్రీయమైన నృత్యము ఛాదస్తము. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? మనమే నేర్పుకుంటున్నాం. విషపు పురుగుల కింద మనమే తయారు చేసుకుంటున్నాం, పాముల కింద మనం తయారు చేసుకుంటున్నాం, భద్రతని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది భద్రతని రమ్మంటే? ఇవాళ మన భారతీయ నృత్య శాస్త్ర వైభవాన్ని, మన పోతనగారి వైభవాన్ని, మన వాల్మీకి వైభవాన్ని, మన రామాయణ వైభవాన్ని మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇళ్లలో మనం మాట్లాడాం. మన పిల్లలకి ఆ వైభవం ఎలా అందుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి నడుబడి రమ్మంటే? పిల్లలకి ఇది అలవాటైపోయి నేను చదువుకున్న రోజులకి, నా పిల్లల చదువుకున్న రోజులకి ఎంత వ్యత్యాసం కనపడుతోందంటే, మేము చదువుకున్న రోజుల్లో మాస్టర్ గారిని ఎన్నడూ ఏకవచన ప్రయోగం ఇంట్లో చేసి కూడా నేను ఎరగను. నేను చదువుకున్న రోజుల్లో ఎప్పుడు మాట్లాడినా సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మాకు సోషల్ చెప్పారు, లేకపోతే నరసింహ శాస్త్రి గారు మాకు తెలుగు చెప్పారు అండం తప్ప, నరసింహ శాస్త్రి తెలుగు చెప్పాడు అన్న మాట ఇంట్లో వింటే లెంపలు పగిలిపోయేవి. ఏంట్రా ఏమిటా మాట, నరసింహ శాస్త్రి తెలుగు చెప్పాడా నీకు, అదే మాట్లాడే విధానం అని. ఇవాళ అసలు చాలామంది పిల్లలు, నేను వాళ్ళు బహువచనంలో గౌరవించి గురువుల్ని మాట్లాడడం అన్నది నేను చూడనే చూడలేదు. చాలా చోట్ల కాదు అని మీరు గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, చాలా చోట్ల పరిస్థితి అదే. టీచర్లందరినీ ఏకవచన ప్రయోగం, ఇంట్లో ఉన్న నాయనమ్మని, ఇంట్లో ఉన్న అమ్మమ్మని, ఇంట్లో ఉన్న తాతగారిని ముసిలి ముసిలి అని మాట్లాడడం, వాళ్లతో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం. వాళ్ళు ఎందుకు పనికి వస్తారంటే, ఇవాళ ప్రేమించేటటువంటి విధానాలు చెప్పే టీచర్లుగా ఇంట్లో ఉన్న నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూపిస్తున్నారు. ఒకనాడు నా తాతగారి ఒడి సంస్కారం నేర్పిన బడి, తాతగారితో పాటు మంచం మీద పడుకోవడం ఒక సంస్కృతిని నేర్పిన పాఠశాల. ఇవాళ అటువంటి తాతలు కరువు అయిపోతున్నారు, అటువంటి మనవలు కరువు అయిపోతున్నారు. ఇంకా ఇంకొక తరం రెండు తరాలు దాటేటప్పటికీ జాతి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక శ్లోకం చెప్పడంలో రామాయణంలో మహర్షి ఎంత బాధపడ్డారో మీరు ఆలోచించండి. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వితౌట్ రెస్ట్రైంట్ ఇస్ డిజాస్ట్రస్. ఎస్, నేను అన్నానంటే అందులో దోషమే ఉందండి? మీకు సాంకేతికంగా శాస్త్రపరంగా ఎంత పురోభివృద్ధి రానివ్వండి, దానితో పాటుగా మనిషికి నడువడి లేనప్పుడు మీ జీవితము ప్రమాదపు టంచుల మీద ఉన్నది. మీరు ఎక్కడ ఉండైనా మీ వాళ్లతో మాట్లాడగలరు ఒక సెల్ ఫోన్. మోటార్ సైకిల్ మీద వెడుతూ తెగిపోయిన కోడి మెడకాయలా ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు, అది ఇప్పుడు ఉపయోగమా ప్రమాదమా? ప్రమాదమే. నీ సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు నీ మోటార్ సైకిల్ ఆపి పక్క నుండి మాట్లాడాలని నీ కోడి నేర్పాలా? సంటి పిల్లాడివాడు వింకాను, ఇంగిత జ్ఞానం లేదు. దేవాలయంలోకి వెళ్ళిన వాడికి సెల్ ఫోన్ కట్టి గుళ్ళోకి వెళ్ళని చెప్పాలా? గుళ్ళోకి వెళ్ళిన వాడు భద్రత కోసం, ఏకాంతం కోసం, ధ్యానం కోసం పెడతాడు. అక్కడ నీ సెల్ ఫోన్ కోసమా వాడు వచ్చి కూర్చున్నది? వాడి ధ్యానం భగ్నం చేయడానికి నువ్వు రాక్షసాంశతో గుళ్ళోకి వెళ్ళినట్టు. అక్కడ కూడా సెల్ ఫోన్ లాపండి, జామర్లు పెట్టి ఆప్ చేయవలసిన దురవస్థకి ఇవాళ చేరుకుంది దేశం. ఇంకింతకన్నా ఏం కావాలండి? ఎక్కడుంది ఇవాళ సర్వే లోకహితేరతా? నేను ప్రతిరోజు ఒక దేవాలయంలో దర్శనానికి వెళ్తుంటాను. నేను మొన్నటి రోజున దేవాలయంలో దర్శనానికి వెడితే ఆశ్చర్యపోయా, ఇవాళ దేవాలయాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? లోపల అరటి పండిస్తే అక్కడే కూర్చుని ప్రసాదం తీసుకోవడం దోషం కాదు, ప్రసాదం తీసేసుకుని తొక్క అక్కడే పడేసి వెళ్ళిపోతారు. ఒక ముసలి ఆయన ప్రదక్షిణం చేసుకోవడానికి వచ్చి ఆలయం యొక్క శిఖరం చూస్తూ అడుగు వేసి జారి పడిపోయి ఏనడుమో దెబ్బతిని 6 నెలలు మనస్థానం ఉన్నాడనుకోండి, నీ ప్రవర్తన దానికి బాధ్యత కాదా? సర్వే లోకహితేరతాః, ఎంత గొప్ప మాట అండి. అడుగు తీసి అడుగు వేస్తే నీ గురించి చూసుకోవడం కాదురా, నీ సౌఖ్యం చూసుకోవడం కాదు, లోకం గురించి ఏమైనా చూసావా?
మిగిలిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా? ఇది ఈ సిద్ధాంతాన్ని నేర్పారు వశిష్ఠ మహర్షి. నువ్వు గొప్పవాడివి అని ఎప్పుడు అనిపించుకుంటావో తెలుసా? నీ తల్లికి నమస్కారం చెయ్యి, నీ తండ్రికి నమస్కారం చెయ్యి. స్నాతకం చేస్తే ఏం చెప్తామండి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవి నేర్పుతాం. ఒకరికి దానం ఇచ్చేటప్పుడు చాలా శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా విధేయం అని ఇన్ని ఇన్ని విషయాలని చెప్పి గురువు స్నాతకం చేస్తాడు. సర్వే వేదవిధశూరాహ, ఈ విషయాలన్నీ నేర్పాడు మహానుభావుడు వశిష్ఠుడు. ఎలా నేర్పాడు? రక్తంలో జీర్ణమైపోయేటట్టుగా లేపాడు. లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణైహి. ఇప్పుడు అంటున్నారు మహర్షి, రాముడి యందు గుణములు నువ్వు చూసినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని గుర్తుపట్టాలో తెలుసా? ఇంత జ్ఞానంతో ఆయన నడుస్తుంటే ఒక్కొక్క గుణం నీకు కనపడి నీకు ఆనందం కలిగితే ఇవి వాళ్ళు వశిష్ఠ మహర్షి బోధలోంచి వచ్చాయని గుర్తుపట్టు. రామో దీర్ణాభిభాషలే, రెండు మాటలు ఆడడం రాముడికి రాదు. అసత్యం గురించి నేర్పాడు వశిష్ఠ మహర్షి, అసత్యం ఆడకని నేర్పాడు. అందుకే రెండు మాటలు మాట్లాడటం. త్యాగమయంగా బ్రతుకు గురువు నేర్పాడు, అలవాటైంది. ప్రాణమే పోయినా ధర్మాన్ని వదలకు నేర్పాడు, అందుకే ధర్మాన్ని పట్టుకున్నాడు. ఇవి నువ్వు కథ కింద విని సంతోషపడిపోవడానికి కాదురా అబ్బాయి, ఇవి చూసినప్పుడల్లా గురువుని స్మరించు. ఆ గురువు ఎంత గొప్పగా నేర్పాడో నువ్వు ఆలోచించు. ఇది వశిష్ఠ మహర్షికి పౌర సన్మానాలు చేయమని చెప్పలేదు. సమాజంలో గురువుల పాత్ర, గురువుల బాధ్యత రామాయణం ఎత్తి చూపించింది. గురువు అన్నవాడు ఎంత చెక్కగలడో చూపించింది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. విషయాలన్నింటినీ ఇంత అందంగా, ఇంత సమగ్రంగా వశిష్ఠ మహర్షి బోధ చేశారు. బోధ చేస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి బోధ చేశారు. కానీ ఎప్పుడూ రాముడి పక్కన ఉండేవాడెవరు? లక్ష్మణుడు మాత్రమే ఉంటాడు. భరత శత్రుఘ్నుడు రాముడి పక్కన ఉండరు. శత్రుఘ్నుడు ఎవరు పక్కన ఉంటాడు? ఎప్పుడూ భరతుడు పక్కన ఉంటాడు. అదేమిటది విచిత్రం? ఏం రాముడి పక్కన ఎప్పుడైనా భరతుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడైనా శత్రుఘ్నుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడే ఎందుకు కనపడాలి? అంటే రామాయణంలో ఇది మీరు కొంచెం పరిశీలించవలసినటువంటి విషయం. రాముడు ధర్మమైతే లక్ష్మణుడు శ్రద్ధ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మము ఎప్పుడూ కూడా నడువడి ప్రధానమై ఉంటుంది. ధర్మము తెలుసుకోవడం కాదు. నాకు సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, కానీ నేను చెయ్యను. ఇప్పుడు నేను ధర్మమును పాటిస్తున్నట్ట, ధర్మమును పాటించనట్ట? తెలుసుకోవడం వేరు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండడం వేరు. నువ్వు ఆచరణలో ఉండు, నువ్వు ధర్మాత్ముడివి. నీకు తెలుసు నువ్వు ఆచరణలో ఉండవు, నువ్వు రావణాసురుడివి, నువ్వు రాముడివి కావు. ఈ మాట నేను చెప్పట్లేదు, మాత్రమే సీతమ్మ చెప్పింది. ఇహసంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. రావణ, నీకు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకు తెలీదా? నిన్ను చూస్తే నీకు అన్నీ తెలిసినట్టు తెలుస్తోంది. అన్నీ తెలిసిండి కూడా నువ్వు ఇలా నడువడితో ఉన్నావంటే తెలుసున్న విషయాన్ని నువ్వు ఆచరణలో పెట్టవు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? తెలియని వాడు తెలియక పాటించకపోతే ప్రమాదం లేదు. అన్నీ తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని పాటించకపోతే నీవు, నిన్ను నమ్మిన వాళ్ళు, నీ రాజ్యం అందరూ నశించిపోతారు. ఇది జరగబోతోందని చెప్పి ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని ఆచరణలోకి తేకపోతే ఆ మనుష్య జన్మ వ్యర్థం. ఇంకా దానివల్ల ప్రయోజనమేముంది? ఇది రావణ పాత్ర. తెలుసున్న విషయాన్ని సర్వకాలముల యందు ఒకటికి రెండు మాటలు విచారణ చేసి నేను ఇలా చెయ్యడమా, ఇలా చేయడమా, ఇలా చేస్తే నాకు పని తీరిపోవచ్చు, కానీ ఇది ధర్మబద్ధమా, నాకు ధర్మం కావాలా, అధర్మంగానైనా సరే నా పని అయిపోవడం కావాలా? శ్రద్ధ. శ్రద్ధ అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతము, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడగలగడం ధైర్యము, ధర్మము. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గాంధీ మహాత్ముడు 1920 సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసినప్పుడు భారత జాతి యావత్తు ఎంత స్థాయిలో జరిగిందంటే ఇళ్లల్లో ఉన్నటువంటి పట్టుబట్టలు కూడా తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పారేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ గడగడ ఉనికిపోయింది. అసలు ఇంచుమించుగా ఆ సమయంలోనే మనకి స్వతంత్రం వచ్చేయాలి. కానీ ఒక చోట చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో ఒక బ్రిటిష్ పోలీసుని భారతీయులు పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చి చంపేశారు.